ప్రభుపాద కీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత యథాతథం 5వ అధ్యాయం శ్లోకం సంఖ్య 25. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాః యతాత్మానః సర్వభూతాః హితే కతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. లభంతే పొందుదురు బ్రహ్మ నిర్వాణం పరతత్వమునందు ముక్తిని. ఋషయః ఋషులు క్షీణకల్మషాః పాపరహితులైన వారు చిన్నద్వైధాః ద్వైతభావము నశించిన వారు యతాత్మానః ఆత్మానుభవమునందు అనురక్తులైన వారు సర్వభూత సర్వజీవుల యొక్క హితే సంక్షేమ కర్మమందు రతాః రతులై. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం అంతరంగమునందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైన వారును సర్వజీవ హితము కొరకే పనిచేయువారును సర్వపాప దూరులైన వారును అగు ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. భాష్యం కృష్ణ భక్తి భావన పూర్ణుడే వాస్తవమునకు సర్వజీవుల హితకార్యమునందు నియుక్తుడైన వాడని చెప్పబడును. శ్రీకృష్ణుడే సర్వమునకు మూల కారణమనిడి నిజ జ్ఞానమును కలిగి తద్భావనలో వర్తించినప్పుడు మనుజుడు సర్వుల హితార్థమై వర్తించినవాడు. శ్రీకృష్ణ భగవానుడు దివ్యభోక్త దివ్య యజమాని పరమమిత్రుడు అనిడి విషయమును మరుచుటయే మానవుల దుఃఖమునకు కారణమయ్యున్నది. కనుక మానవులయందు ఈ చైతన్యమును జాగృతము చేయుటకై వర్తించుట వాస్తవమునకు అత్యంత ఘనమైన హితకార్యమై ఉన్నది. బ్రహ్మ నిర్వాణమును వడయనిదే ఎవ్వరును అట్టి శ్రేష్టమైన క్షేమకర కార్యమును నొనరింపలేరు. కృష్ణభక్తి రసభావనాయుతుడు శ్రీకృష్ణుని దేవదేవత్వమున ఎట్టి సందేహమును కలిగియుండడు. అతడు సంపూర్ణముగా పాపధురుడై యుండుటయే అందులకు కారణము. అదియే దివ్యమైన ప్రేమస్థితి. మానవుల యొక్క కేవల బాహ్యక్షేమమును చూచుటయందు మాత్రమే నియుక్తుడైన వాడు వాస్తవమునకు ఎవరికిని హితమును కూర్చలేడు. మనస్సు దేహములకు కూర్చబడు తాత్కాలిక ఉపశమనము నిత్యతృప్తిని ఎన్నడూను కూర్చలేదు. జీవన సంఘర్షణ మందలి కష్టములకు నిజమైన కారణము శ్రీకృష్ణ భగవానునితో గల సంబంధమును జీవుడు మరచుటయే. తనకు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును మనుజుడు సంపూర్ణముగా అవగతము చేసుకునినప్పుడు భౌతిక జగమునందు ఉన్నప్పటికీ అతడు ముక్త పురుషుడే కాగలడు. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృందం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తాత్పర్యం శ్రద్ధగా వినండి. ఇక్కడ తాత్పర్యంలో ఏముందో చెప్పండి. అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైన వారును సర్వజీవ హితము కొరకే పనిచేయువారును సర్వపాప దూరులైన వారును అగు ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. శ్లోకం ఏం చెప్తుంది? ఈ శ్లోకం అర్థం చదివాను. ఏమర్థమైంది దీని నుంచి? సర్వజనుల హితము, ఇంకా అంతరంగమందు మనస్సు లగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు పరమైన వారు, ద్వంద్వాలకు పరమైన వాడు అంతరంగమందే మనస్సు లగ్నమైన వ్యక్తి, సర్వముల హితము కొరకు పనిచేయువారు, ఇంకా సర్వపాప దూరులైన వారు, పాపానికి దూరంగా ఉంటారు, దూరులైన వారు అగు ఋషులే. ఋషి అంటే, ఋషి అంటే ముఖ్యంగా మనకి తెలిసిందేంటి? మనం ఏం చేస్తుంటారు ఋషులు సాధారణంగా? ఋషులు తపస్సు చేస్తారు. సో అటువంటి ఋషులు, ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందగలరు. అంటే ఇప్పుడు ఇది అందరూ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసే వాళ్ళ గురించే ఈ శ్లోకం కాదు, అందరి గురించి. అంటే మరి మనందరం ఋషులు కాదు కదా, రోజు తపస్సు చేయట్లేదు కదా. సాధన చేసేవాళ్ళు ఎవరైనా ఋషులే. అవును, ఎలా, ఎందుకని? ఎందుకంటే ఆ సాధనలో తపస్సు ఉంది, తపస్సు ఉంది. అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇక్కడ ఈ ఋషులు చేసే తపస్సు ఏంటి? సర్వపాప దూరులైన వారు, పాపం చేయరు వాళ్ళు చేసే తపస్సు అది. లేదంటే మనకి రోజు మాంసం తినాలని కోరిక ఉంటుంది, కానీ అదొక తపస్సు అనమాట. మాంసం తీసుకోరు వాళ్ళు, కేవలం సాత్వికమైన ఆహారం, అది కూడా భగవంతుడు కర్పించే తీసుకుంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు చేసే తపస్సు సర్వజీవ హితం కొరకే పనిచేస్తారు, ఇతరులందరి యొక్క హితం శ్రేయస్సు కోసం పనిచేస్తారు. ఇది తపస్సే. సాధారణంగా ఎవరికి చేయాలనిపించదు, మన గురించి మనం చూసుకుందాం అనుకుంటాం. వాళ్ళు చేసే తపస్సు ఇది, పాపాల నుండి దూరంగా ఉంటారు, ఇంకా సర్వులకు హితం కోరి వాళ్ళకు దాని గురించి పనిచేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ యొక్క అంతరంగం అందే మనసు లగ్నమై ఉంటుంది. అంతరంగంలో మనసు లగ్నమై ఉండడం అంటే, చాలామంది అంటుంటారు బయట నీలో నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది, నువ్వే అంతా అని చెప్తారు, అది కాదు ఇక్కడ అంతరంగంలో మనసు లగ్నం అంటే. అంతరంగం అంటే, అంతరంగం అంటే ఏంటి ఇక్కడ? అంతరంగం అంటే మన లోపలని, అంటే హృదయం అనుకోవచ్చు, లేదా ఆత్మ లోపల అనుకోవచ్చు, లేదా ఇక్కడ అంతరంగం అంటే శరీరం లోపలని కూడా అనుకోవచ్చు. శరీరం లోపల అనేది బహిరంగమైన అర్థం, లోతైన అర్థం ఏంటి? ఆత్మ లోపల. ఎందుకని మనం ఇక్కడ చర్చించేది, కృష్ణుడు ఇక్కడ చర్చించేది భౌతికమైన విషయం కాదు, ఇది ఆధ్యాత్మికమైన. కాబట్టి ఆత్మ అనేది ముఖ్యంగా ఇక్కడ అంతరంగం అనేది సూచిస్తుంది. అంతరంగం అందు మనసు లగ్నం అవడం అంటే, అంతరంగంలో ఎవరుంటారు? పరమాత్మ ఉంటారు. అంతేగాని అన్ని నేనే అంతరంగంలో నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో కాదు. ఇక్కడ మనసు లగ్నం అంటే అంతరంగంలో ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయంలో కూడా కృష్ణుడు ఉన్నాడు. మనసు ఎవరి మీద లగ్నం అవ్వాలి? కృష్ణుడి మీద లగ్నం. కాబట్టి ఇక్కడ ఋషులంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఋషులు కావచ్చు. ఋషులంటే కేవలం జటలు పెంచుకొని నెత్తికి పైన బ్రహ్మాండం పైన పెద్ద జడేసుకొని కమండలం పట్టుకొని దాని చేతిలో ఉంటేనే ఋషి అని కాదు. సాధారణంగా మనం అదే అనుకుంటాం. ఇక్కడ ఋషి అంటే వీళ్ళందరూ అన్నమాట. ఇంకా ఈ వీళ్ళందరూ యోగులు అని కూడా చెప్పుకోవచ్చు. యోగులు కూడా తపస్సు చేస్తారు. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఎవరు గొప్ప యోగి? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు యోగులందరిలో గొప్ప యోగి ఎవరు? భక్తుడే గొప్ప యోగి. యోగి నామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన. అంతరాత్మన అనే పదం అక్కడ కూడా వాడి కృష్ణుడు. అంతరాత్మన ఇక్కడ కూడా అంతరంగం. అంతరాత్మన అంటే ఆత్మ లోపల. ఏంటి యోగి నామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన. యోగులు ఎప్పుడు కూడా సర్వేషం, ఎప్పుడు ఏం చూస్తుంటారు? నా వైపే చూస్తుంటారు. నా గురించే వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్లే సర్వేషం, అందరిలోకి గొప్పవాళ్ళని చెప్తున్నాడు కృష్ణుడు. ఇక్కడ మనం చూడొచ్చు ఏమిటి భాష్యంలో ప్రభుపాదుల వారు ఒక్కొక్క లైన్ కూడా చాలా ముఖ్యమైనది. భాష్యం చాలా చిన్నది, ఇక్కడ కేవలం 15 లైన్లు మాత్రమే ఉంది. కానీ ఒక్కొక్క లైన్లో చాలా అర్థం ఉంది చెప్పాలంటే. ఏమిటి మొదటి చూస్తే, కృష్ణ భక్తి భావన పూర్ణుడే వాస్తవమునకు సర్వజీవుల హితకార్యమునందు నియుక్తుడైన వాడని చెప్పబడు. అందరికీ హితకార్యం అంటే ప్రయోజనం, వాళ్ళకు ఒక లాభం చేకూర్చేవాడు ఎవరు? కృష్ణ భక్తి భావన పూర్ణుడే అతనే. ఎందుకని? ఎందుకంటే ఇతను మొట్టమొదటి చూడొచ్చు అంతరంగమందే మనసు లగ్నం అంటే అతను ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడు. ఆత్మ, ఆత్మలోపల ఉన్న కృష్ణుడు భగవంతుడు గురించి, ఆత్మని ఉద్ధరించడం గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి అతను ఏదైతే అందరికీ చేసేది ఏదైతే ఉందో అదే నిజమైన హితం. ఎందుకని? వాళ్ళని కూడా ఆధ్యాత్మిక పురోగతికి తీసుకురాగలడు, ఆధ్యాత్మిక జీవనంలోకి తీసుకురాగలడు. అందువలన అతను చేసేది హితమైన కార్యం. మరి ఇతరులు చేసేదండి? ఇతరులు కూడా మనకి అన్నదానం, వస్త్రదానం, నేత్రదానం, రక్తదానం చేస్తున్నారు కదా. మరి అది హితం కాదా? మంచి కాదా? ప్రయోజనం కాదా? అలాగే ఉంది. మీరు నేత్రాలు ఇస్తే ఇతరులకి కళ్ళు లేని వాడికి చూడగలడు కదా, అతనికి ప్రయోజనమే కదా. ఇప్పటివరకు కళ్ళు చూడడం లేదు, అతను కళ్ళు లేవు. మీరు నేత్రాలు ఇచ్చారు, ఈ రోజు నుంచి అతను చూడగలడు జీవితాంతం. అతను మరణించే సమయంలో ఉన్నాడు, మీరు రక్తం ఇచ్చారు, బ్రతికాడు. మరి అది ప్రయోజనం కాదా? కాదు, పుణ్యం కోసం చేయరు. అందరూ పుణ్యం కోసమే చేయరు. కొంతమంది పుణ్యం కోసం మంచిదని చేస్తారు వాళ్ళు కొంతమంది. కొంతమంది నేను అందరికీ సేవ చేద్దామనే ఉద్దేశంతో. పెద్ద సామెత ఉంది తెలుగులో, ఏమిటది? మానవ సేవ మాధవ సేవ కానే కాదు. చాలా మందిలో ఇది ఒక అపోహ అనమాట, మానవ సేవే మాధవ సేవ. లేదంటే మనకి ఇక్కడ హరే కృష్ణ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళని అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చేసి వండేసి పెట్టడం, లేదా కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చేయచ్చు, రక్తం లేని వాళ్ళకి రక్తం ఇచ్చేయచ్చు. ఎక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయో చూసుకొని అక్కడికి వెళ్ళిపోయి మనం రక్తం ఇవ్వడం, తినడం ఇది చేస్తే సరిపోతుంది. మానవ సేవ మాధవ సేవ. 108 వ్యాన్ పక్కనే కూర్చోండి మీరు కూడా వెళ్ళి. ఎప్పుడు యాక్సిడెంట్ అయితే పక్కనే మీరు వెళ్ళిపోండి. రక్తం కావాలంటే రక్తం, కళ్ళు కావాలంటే కళ్ళు, కిడ్నీ కావాలంటే కిడ్నీ మీకు ఇచ్చేయచ్చు. మరి అది కూడా మరి వాళ్ళు చేసేది హితం కాదా? వాళ్ళు చేసేది వాళ్ళకేమి ప్రయోజనం లేదా? ఉంది ప్రయోజనం, ఉంది. వాళ్ళు చేసేది కూడా హితమే. దాని గురించి తర్వాత చెప్తున్నారు. తర్వాత ఇదే భాష్యంలో ప్రభుపాదుల వారు తర్వాత చెప్తున్నారు. వాళ్ళు చేసేది హితం ఎటువంటిది? ఎటువంటిది అంటే దీనికి ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి సముద్రంలో పడి చనిపోబోతున్నాడు. మీకు ఈత వచ్చు. ఈత కొట్టేసి అతన్ని పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? చొక్కా పట్టుకున్నారు. బయటకు వచ్చేశారు. ఏముంది మీ చేతిలో? చొక్కా మాత్రమే ఉంది, మనిషి లేడు. అర్థమవుతుందా? అంటే వీళ్ళందరూ చేసే హితం దేనికి? శరీరానికి, ఆత్మకి ఏమీ లేదు. ఈ జన్మలో మనం కళ్ళు ఇవ్వగలం, రక్తం ఇవ్వగలం, లేదా పళ్ళు ఇవ్వగలం, కిడ్నీ ఇవ్వగలం, ఇంకేదైనా శరీరానికి సంబంధించింది ఇస్తున్నాం. మరి ఆత్మని ఏ విధంగా ఉద్ధరిస్తాం? అది కృష్ణ భక్తుడు చేస్తున్నాడు. ఆత్మని చైతన్యవంతుడుగా, అందరి యొక్క హృదయంలో నిగూఢంగా కృష్ణ చైతన్యం ఉంది. అది చైతన్య చరితామృతం చెప్తారు గుప్తరావుడు గారు. ఏమిటంటే శ్రవణాది శుద్ధ చిత్తే హరై ఉదయ్ ఉదయ్, దాన్ని శ్రవణాది శ్రవణం ఆదిగా మనం, అంటే వాళ్ళని ఇక్కడ మనం అదే చేసాం మొట్టమొదటి హరే కృష్ణ సంకీర్తనం చేయడం వల్ల కరై ఉదయ్ ఉదయిస్తుంది. ఏంటది ఆ కృష్ణ చైతన్యం అనేది వాళ్ళకి హృదయంలో ఉంది, కానీ అది కప్పివేయబడింది. కానీ భక్తుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆ కీర్తన ప్రసాదం, భగవద్గీత చదివి వినిపించడం, శ్లోకం దాని అర్థం ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళలో ఉన్న నిద్రిస్తున్న నిద్రాణమైన ఏదైతే కృష్ణ చైతన్యం ఉందో అది బయటకు వస్తుంది. మరి మిగతా వాళ్ళు చేసేది కేవలం శరీరానికి తాత్కాలికం. శరీరం ఈ జన్మలో, ఈ శరీరం మనకి ఎంతకాలం? మరణించే వరకే ఈ శరీరం. తర్వాత కుక్క శరీరం అవ్వచ్చు, పిల్లి శరీరం అవ్వచ్చు, లేదా దేవత శరీరం అవ్వచ్చు, లేదా రాక్షసుడు అవ్వచ్చు, భూత ప్రేతాలు ఏదైనా అవ్వచ్చు, ఏ శరీరమైనా మనకి మన కర్మానుసారం ప్రాప్తించవచ్చు. ఇప్పుడున్న శరీరం ఏదైతే ఉందో అది మరణించే వరకు ఉంటుంది. దానికి జనం సహాయం చేస్తుంది, ఆహారం ఇచ్చి ఇంకేదో ఇంకేదో ఇచ్చి. అలా అని పూర్తిగా ఏ ఆహారం ఇవ్వద్దు, ఇదంతా అవసరం లేదు, ఆహారం లేకుండా ఋషులు కూడా వాళ్ళు ఏదో కొంచెం తినాలి శరీర పోషణ కోసం, అంటే ఆకులు అలములో పళ్ళు ఏదైనా ఏదో ఒకటి అవసరమే. అది కాదని చెప్పడం లేదు ఇక్కడ మనం, అది ఇవ్వద్దని అది తీసుకోవద్దని కాదు ఇక్కడ ఉద్దేశం. కానీ కనీస అవసరాలు ఏదైతే మనకి ఉన్నాయో అవి వచ్చిన తర్వాత ఇంకా 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 మనం ఏం చేస్తున్నాం? ఇతరుల శరీరాన్ని, శరీరానికి సుఖాన్ని ఇవ్వడం కోసం రకరకాల ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో వేసే ప్రణాళికలు అంతా కూడా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కోసం అనుకోండి, అది వేరే విషయం, రాజకీయ నాయకులు చేసేదంతా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఈ శరీరాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. కాబట్టి కృష్ణ భక్తులు ఏదైతే చేస్తున్నారో అది చాలా చాలా, ఇంకా అంతకంటే ఉన్నతమైన సేవ లేదన్నమాట. సంఘ సేవలో ఉన్నతమైన సేవ అది. మళ్ళీ ఇక్కడ మీరు, మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటంటే మీరు సంఘ సేవ అంటున్నారు, కృష్ణ భక్తులు చేసేది సంఘ సేవ అంటున్నారు, అది గొప్పది అంటున్నారు. అంటే సంఘ సేవ చేస్తే కృష్ణుడికి సేవ చేసినట్లే కదండి. ఇప్పుడే మనం అనుకున్నాం మానవ సేవ మాధవ సేవ కాదు అని. మళ్ళీ మీరు అదే చెప్తున్నారు ఏంటి? మళ్ళీ సంఘానికి సేవ చేస్తే వాళ్ళు చేసేది గొప్ప సేవ అంటున్నారు. మరి ఇది ఎలా గొప్ప సేవ అవుతుంది? ఎందుకని కృష్ణుడికి కదా మీరు సేవ చేయాలని చెప్తున్నారు, అదే కదా ఉన్నతమైన సేవ అని అంటున్నారు. మరి ఇది ఎలాగా? ఎందుకంటే ఇక్కడ ఏదైతే సంఘానికి చేసే సేవ ఉందో ఇది కూడా కృష్ణుడికి చేసే సేవ. ఎందుకని? వాళ్ళకి శరీరానికి సేవ చేయడం లేదు, వాళ్ళ ఆత్మని ఉద్ధరించడం కోసం మనం సేవ చేస్తున్నాం. అది కూడా కృష్ణుడికి చేసే సేవే. ఎందుకని? కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మమైవ అంశో జీవలోకే జీవబోధి. వీళ్ళన్ని కూడా జీవులన్నీ కూడా నా యొక్క అంశలే. కాబట్టి ఆ అంశాలు ఏమైనా కృష్ణుడిని మర్చిపోయి ఉన్నాయి. తర్వాత ఇక్కడ చెప్తున్నారు ఏంటని, శ్రీకృష్ణుడే సర్వమునకు మూల కారణమనిడి నిజ జ్ఞానమును కలిగి తద్భావనలో వర్తించినప్పుడు మనుజుడు సర్వుల హితార్థమై వర్తించిన వాడగును. ఆ భావనలో కృష్ణుడే అన్నిటికీ మూల కారణం. జీవులందరికీ కూడా, జీవులు అనుభవించే కర్మకి, సుఖానికి, దుఃఖానికి అన్నిటికీ కూడా మూల కారణం ఆయన. కానీ కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అన్నిటికంటే? కృష్ణుడు చివరి అధ్యాయంలో చెప్తున్నాడు ఏమని, నచతస్మాత్ మనుషేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః. అతనికంటే నాకు చాలా ప్రియమైన వాడు లేడు. ఎవరు అతను? ఎవరతను? భక్తుడు. భక్తుల్లో కూడా ఎటువంటి భక్తుడు ప్రియుడు? భక్తుల్లో కూడా రెండు రకాలు ఉండొచ్చు. ఒక భక్తుడు తాను భగవంతుని సేవించి కూర్చుంటాడు, రెండో భక్తుడు తాను భగవంతుని సేవించి నలుగురి చేత భగవంతుడి చేత భగవంతుడికి సేవ చేయిస్తాడు. వీళ్ళిద్దరిలో కృష్ణుడికి ఎవరు ప్రియమైన వాళ్ళు? తను సేవ చేసి ఇతరుల చేత సేవ చేయించే వాళ్ళు కృష్ణుడికి చాలా ప్రియమైన. ఇక్కడ ఆ విధంగా కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు అవుతున్నారు భక్తులు. ఏంటి ఏ విధంగా? సంఘ సేవ చేయడం ద్వారా. ఏంటా సంఘ సేవ? కృష్ణుడి దగ్గరికి తీసుకురావడం, మళ్ళీ వాళ్ళలో ఉన్న నిద్రాణమైన కృష్ణ చైతన్యాన్ని మేలుకొల్పడం, అది చేస్తుంది. అంతేగాని వాళ్ళ కేవలం ఆహారమో, లేదా బట్టలో వస్త్రదానమో, నేత్రదానమో, కిడ్నీ దానమో, లేదా రక్తదానమో, ఇంకేదో 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 కాదు ఇక్కడ చేస్తుంది. అవన్నీ చేసేవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. మనమేం వాళ్ళు చేసేదంతా తప్పు, ఇది పనికిరాంది అని చెప్పడం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాం, దానికంటే సర్వ ఉత్కృష్టమైనది, చాలా ఉన్నతమైన సేవ ఏంటిది, కృష్ణుడికి సేవ చేయడం, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఇదంతా భౌతికమైనది. ఏది నేత్రదానం, శరీరానికి చేసేదంతా కూడా భౌతికమైన సేవ. ఏది చేయని దానికంటే అది కొంచెం మెరుగే. కానీ కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది కాదు అది, కృష్ణుడికి పూర్తిగా ఆనందాన్ని ఇచ్చేది కాదు అది. కృష్ణుడికి పూర్తిగా ఏదానందం ఇస్తుంది, జన్మ సార్థక కరి కరో పరోపకార్. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు ఏంటి, మన జన్మని సార్థకం చేసుకుని, అంటే మనం ఈ హరినామ సంకీర్తనలో పాల్గొని మనం జపం చేస్తూ, మనం ఇక్కడ ఏదైతే ఋషులు అన్నారు మనం తపస్సు చేయాలి. అంతేగాని చాలా మంది ఏం చేస్తారు, ఎప్పుడు నిజమే చెప్పండి, అబద్ధం చెప్పొద్దు, మోసం చేయొద్దు, వీడు పొద్దున్న లేస్తే చేసేది అదే. అందుకే చైతన్య మహాప్రభు జన్మ సార్థక కరి, మనం సార్థకం మనం ఆచరిస్తూ ఇతరులకు చెప్తే వాడు చేస్తాడు. కానీ వాళ్ళు ఇంకా ఏమంటారు, వీళ్ళు ఒక చిన్న మాట అంటారు అన్నమాట, నేను ఎలాగో చేయలేకపోతున్నాను, నువ్వు చెయ్యి అంటారు. నువ్వు అంత అనుభవజ్ఞుడివి, పెద్దవాడివి, పెద్ద వ్యక్తివి, నువ్వే చేయలేకపోతున్నావు, ఇంక మేము ఎలా చేస్తాం. నువ్వు ఏదైనా చేసి చూపిస్తే నువ్వు పది చెప్పేది ఎందుకు, ఒకటే చెప్పు, ఒకటి చెయ్యి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా కృష్ణ భక్తుడు తను చేసి ఇతరుల చేత కూడా చేయిస్తున్నాడు. ఇక్కడ మనం అదే నేర్పిస్తున్నాం. బయట అయితే దాన్నే కపటం అంటారు. ఏంటి, బయట అనేక రకాలుగా రకరకాలుగా చెప్తుంటారు, కానీ వాళ్ళు ఏది చేయరు, మీరు అది చేయండి, ఇది చేయండి, మంచి జరుగుతుంది అంటారు. కానీ ఇక్కడ అలా కాదనమాట, మేము నామం చేస్తున్నాం, మిమ్మల్ని నామం చేయమంటున్నాం. ఏంటి, మేము కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నాం, మీరు పెట్టండి అని చెప్తున్నాం. మేము భగవద్గీత చదువుతున్నాం, మీరు చదవండి. మే నియమాలు పాటిస్తున్నాం, మీరు పాటించండి. ఇందులో ఇక్కడ ఏదో మేము చేయకుండా మిమ్మల్ని చేయమంటే అది కపటం అవుతుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడు, ఆ విధంగా ఇతరులకి ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాడు. ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది కాదు. ఇది చాలా ముఖ్యం మనం గుర్తుంచుకోవాల్సిన. ఇతరులు చేసేదంతా కూడా ఈ శరీరానికి, భక్తుడు చేసేది ఆత్మకి. ఇది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, నేను ముఖ్యమైన పదం మర్చిపోయాను. ఏంటంటే శ్లోకంలో చూస్తే బ్రహ్మ నిర్వాణం అనే పదం తరచూ ప్రతి 4-5 శ్లోకాలకి భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో 1-8 సార్లు పదం వస్తుంటుంది. చాలా మంది దీనికి ఏమర్థం చెప్తారంటే బ్రహ్మలో నిర్వాణం, ఐక్యం అయిపోవడం అని చెప్తారు. ఇక్కడ కూడా మీరు చూస్తే నేరుగా పరతత్వం నందు ముక్తిని అని అర్థం ఇచ్చారు. ఇక్కడ పరతత్వం అంటే కృష్ణుడు, పరతత్వం అంటే కృష్ణుడు. అఫ్కోర్స్ పరతత్వం అంటే ఆత్మని కూడా ఉంది, పరమాత్మని కూడా ఉంది. ఎందుకని, పరతత్వం అంటే పర అంటే భౌతికమైంది కాదు ఆత్మ. ఇక్కడ కానీ అన్నిటికంటే పూర్తిగా పరమైంది ఏమిటి, అందరికీ కూడా మూలం ఈశ్వర పరమ కృష్ణ పరమ పరమ పరం బ్రహ్మ పరం దామ పరి పవిత్రం పరమం భవాన్. అర్జునుడు చెప్తున్నాడు భగవద్గీతలో, నువ్వే పరం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఆత్మ అని చెప్పుకోవచ్చు, పరమాత్మ భగవానుడు అని మూడు చెప్పచ్చు. కానీ పరం బ్రహ్మ ఎవరు, మనకి ఏ సందేహం రావచ్చు. బ్రహ్మ బ్రహ్మ అంటే నేనే, భగవంతుడు, అంతా కూడా ఒకటే, మనం అందులో ఐక్యమైపోతే సరిపోతుందని అనుకోవచ్చు. కానీ అందుకే అర్జునుడు దాన్ని స్పష్టంగా ఏం చెప్తున్నాడు, పరం బ్రహ్మ పరం దామ పవిత్రం పరమం భవాన్. నువ్వే పరం బ్రహ్మవే, నీదే, నువ్వే పరం ధామ, నువ్వు ఉండేదే పరం ధామం, పవిత్రం నువ్వే అన్నిటికంటే కూడా. ఎవరు, కృష్ణుడు. పరం బ్రహ్మ జీవుడు కాదు. ఇక్కడ బ్రహ్మ నిర్వాణం అంటే అక్కడ ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి భక్తియుక్త సేవలో నిత్యం నిమగ్నమై ఉండడం సేవలో, అది ఇక్కడ బ్రహ్మ నిర్వాణం అంటే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణ భక్తి భావనాపూర్ణుడే వాస్తవమునకు సర్వజీవుల హితం. అందుకే కృష్ణ భక్తి భావనాపూర్ణుడు. కృష్ణ భక్తి భావనాపూర్ణుడు ఈ వైష్ణవులు ఎవరు కూడాను నేను భగవంతుడు ఐక్యమైపోతాం మిగలం అనేది వాళ్ళు ఎప్పుడు కూడా అంగీకరించరు. అది ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక ఆత్మహత్య అనమాట. ఆత్మహత్య అంటే మనం లేకుండా పోవడం, అంటే శరీరం లేకుండా పోవడం. ఆధ్యాత్మిక ఆత్మ అంటే ఆత్మ కూడా లేకుండా పోవడం అనమాట. అది ఎప్పుడు కోరుకోరు, అది చాలా దుర్భరమైంది. మాయ చివరిసారిగా ఆ విధంగా పరీక్షిస్తుంది జీవుడిని అనమాట, ఓ నువ్వే భగవంతుడు అని. ఇంకేంటి నాకు తిరుగులేదు, నేనే భగవంతుడు అని కలియుగంలో అందరూ కూడా భగవంతుడు అయిపోతున్నారు. చాలా మంది అవుతున్నారు కదండి కలియుగంలో, అవుతున్నారా లేదా? చాలా మంది భగవంతుడు అయిపోతున్నారు, సొంతగా భగవద్గీతలు కూడా రాసేస్తున్నారు, రకరకాల సిద్ధాంతాలు, అర్థం లేని సిద్ధాంతాలు. అందులో ఈ మధ్యనే కొత్తగా త్రైత సిద్ధాంతం, కృష్ణుడు ముసలివాడిగా చూపిస్తారు. అక్కడ కృష్ణుడు ముసలాడయ్యాడు ఎప్పుడైనా? ఇక్కడ ఏమని చెప్తుంది బ్రహ్మ సంహిత? ఈశ్వర పరమ కృష్ణ సత్ చిత్ ఆనంద విగ్రహ. సత్ చిత్ ఆనంద, శాశ్వతమైన పూర్తి ఆనందంతో పూర్తి జ్ఞానం కలిగిన విగ్రహం, ఆనందమైన విగ్రహం. నవయవ్వనం చ బ్రహ్మ సంహితలో చెప్తున్నాం. కృష్ణుడు నవయవ్వనం, నవయవ్వనం నుంచి దాటి ఎప్పుడు పోడు. ముసలోడు కావడం లేదా నడి వయసులోకి రావడం ఉండదు కృష్ణుడికి. మరి వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు? ఇదంతా కూడా శాస్త్రానికి విరుద్ధం, కేవలం స్వార్థం. ఏంటి, నేను భగవంతుణ్ణి అనే మాయలో పడిపోయారు అనమాట. ఇంకా ఇక్కడ తర్వాత చూస్తే ఇంకా ఇక్కడ ఏంటి, ముఖ్యంగా జీవులందరికీ కూడా దుఃఖానికి కారణం ఏంటి అనేది చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు దివ్య భోక్త, దివ్య యజమాని, పరమ మిత్రుడు అనే విషయమును మరచుటయే మానవుల దుఃఖమునకు కారణమే. మనకి దుఃఖానికి కారణం ఇదొక్కటేనండి. చాలా మంది వచ్చి చెప్తుంటారు, ప్రభు నేను ఈ ఆదివారం రాలేకపోతున్నాను ఎందుకంటే ప్రతి ఆదివారం రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి, ఇంకేదో సమస్యలు వస్తున్నాయి, ఇంట్లో సమస్యలు, అక్కడ సమస్యలు, ఏమి సమస్యలు లేవు. ఒకే ఒక సమస్య ఉంది మనకు. ఏమిటా సమస్య? ఇది ఏంటి, కృష్ణుడే దివ్య భోక్త, కృష్ణుడే దివ్య యజమాని, కృష్ణుడే నిజమైన మిత్రుడు అనే విషయంను మరచుటే మానవ దుఃఖానికి కారణం. అది అందువల్లనే మనం ఇక్కడికి రాలేకపోతున్నాం, అందువల్లనే నామం చేయలేకపోతున్నాం, అందువల్లనే మనం కృష్ణుని మర్చిపోతున్నాం. ఇంకా ఇక్కడ మొదట్లో ఏం చెప్పారు, సందేహం నుండి ఉత్పన్నమైనటువంటి ద్వంద్వాలకు పరమైన వాడు. ఎవరు ద్వంద్వాలకు పరమ? దూరం అంటే సుఖం దుఃఖం రెండు కనపడతాయి ఎవరికి? ఎవరైతే కృష్ణుడిని మర్చిపోతాడో పరమ భోక్తనే, దివ్య భోక్త. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి. శాంతి అప్పుడు వస్తుంది, లేదంటే శాంతి లేదు. ఇప్పుడు భోక్త అన్నింటినీ కూడా అనుభవించవలసింది. ప్రతి ఒక్కటి మనకి ఏదైతే ఉందో సృష్టిలో, మన అధీనంలో, మన శరీరం, మన ఆత్మ, ఏదైతే మన సంపద, మన భార్య, సంతానం, మిత్రులు, ప్రతి ఒక్కటి కూడా అనుభవించి ఆనందించవలసిన వ్యక్తి ఎవరు? ఎవరు? అది తెలియదు కాబట్టి మనం దుఃఖంలో ఉన్నాం. అది తెలియడం లేదు కాబట్టి దుఃఖం. ఏంటది? ఎవరు? కృష్ణుడు. మనమేమనుకుంటున్నాం? ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఏమనుకుంటున్నాం? ఈశ్వరోహం, నేను భోగిని, నేను అనుభవించాలి. మంచి ఏసీ కారు, మంచి ఏసీ హౌస్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, ఇవన్నీ ఎవరికి ఉండాలి? నాకు. నాకుండాలి, తర్వాత నా కొడుకు ఉండాలి, లేదా నా కూతురుకు ఉండాలి, లేదా మా కులం వాళ్ళకు ఉండాలి. పక్క కులం వాడికి ఎందుకు అసలు పదవి? రాజులకు ఉండాలి, లేదా రెడ్లకు ఉండాలి. ఇంకా మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు పదవులు ఎందుకు? ఇది సమస్య, అంతా కూడా ఇదే సమస్య. అలానే పదవులు తీసుకోవద్దని కాదు, కానీ ఆ పదవి ఎలా నిర్వర్తించాలి? ఇదంతా కృష్ణుడిది, కృష్ణుడు ఇచ్చాడు ఈ పదవి. మరి ఎలా చేయాలి పదవి నిర్వర్తించడం? అందరినీ కృష్ణ చైతన్యవంతులుగా చేయాలి. మనకి భార్యని ఇచ్చారు, బాగానే ఉంది, అందమైన భార్య లేదా సంపద ఉంది, కానీ ఇదంతా ఎలా వచ్చింది? కృష్ణుడు ఇస్తే వచ్చింది, కృష్ణుడు అనుభవించడానికి ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను ఈశ్వరుడు, నేను అనుభవిస్తాను. ఇదంతటి కారణం ఈశ్వర పరమ కృష్ణ అనాదిరాది గోవిందో సర్వకారణ కారణం. ఈశ్వర పరమ మమహ, నేను ఈశ్వర పరమ నేనే, మమ అంటే నేను, మనం అనుకుంటున్నాం ఈశ్వర పరమ మమ, అనాదిరాదిర్ గోవింద కాదు, అనాదిరాదిర్ మమహ, మొత్తం నేనే, అనాదికి ఆదికి కూడా నేనే మళ్ళీ కారణం. అలా అనుకుంటున్నాం. అఫ్కోర్స్ మనం అలానే పెద్ద పెద్ద పనులు ఏదో చేయబడడం లేదు, కనీసం మన పరిధిలో అన్నిటికీ కూడా మనమే కారణం అనుకుంటున్నాం. మనం ఎక్కడైతే ఉన్నాం, ఆ ఊళ్ళో కానీ, ఆ వ్యవస్థలో కానీ, ఆ సంస్థలో కానీ, దానికి కారణం మనమే అనుకుంటున్నాం. కాబట్టి దుఃఖం, ఈ దుఃఖానికి కారణం ఇది. ఇప్పుడు ఈరోజు ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళ దుఃఖం నుంచి బయటపడాలంటే పరిష్కారం దొరికింది ఇక్కడ. ఏంటి? అన్నిటికీ కూడా అనుభవించడానికి అర్హుడు ఎవరు? కృష్ణుడు ఒక్కడే. మరి మనం ఏ విధంగా అనుభవించవచ్చు? మనం కూడా అనుభవించవచ్చు. ఏ విధంగా? ఇప్పుడు ఉదాహరణకి కృష్ణుడి యొక్క ప్రసాదం మనం కూడా తింటాం. కానీ మొట్టమొదటి ఏం చేయాలి? కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి, నివేదించాలి. తర్వాత వచ్చిన దాన్నే మనం ప్రసాదంగా తీసుకోవాలి. అది కాబట్టి అన్నిటికీ ఏంటి, భోక్తారాం యజ్ఞ తపసాం యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అన్ని యజ్ఞంలో వచ్చేది అంతా, ఏదైతే యజ్ఞంలో మనం వేస్తుంటాం అవన్నీ కూడా అనుభవించేది కృష్ణుడు. తపస్సు కూడా మనం చేసే తపస్సు ఫలితం కూడా ఎవరికి ఇవ్వాలి? కృష్ణుడికి ఇవ్వాలి. తపస్సు మనం చేసేది ఏంటి? మాంసం తినడం లేదు. ఎందుకని? కృష్ణుడి ఆనందం కోసం. జపం చేస్తాం, జపం చేయాలని ఎవరికి అనిపించదు బద్ధ జీవితం, కానీ ఇది ఎవరి ఆనందం కోసం? కృష్ణుడి ఆనందం కోసం. నైవేద్యం పెడతాం ఎవరి ఆనందం కోసం? కృష్ణుడు అనుభవించడం కోసం. ఇదనమాట, ఇది తెలుసుకోవాలి. ఇది ఎప్పుడైతే మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామో దుఃఖం. దివ్య యజమాని తెలుసు అంటే ఈశావశ్యం ఇదం సర్వం అంతా కూడా ఏదైతే, ఇదం సర్వం, సర్వం అంటే ప్రతి ఒక్కటి. మీరు ఏదైనా ఏ వస్తువు అయినా చెప్పండి, అంతా కూడా ఈశావశ్యం, ఈశ్వరుడు యొక్క అధీనంలో వశ్యం, అతని యొక్క వశ్యంలో ఉంది. ఈశ్వరుడు ఎవరు? ఇప్పుడే మనం చూసాం బ్రహ్మ సమితిలో ఏంటి, ఈశ్వర పరమ కృష్ణ. ఈశ్వర పరమ మమ కాదు, ఈశ్వర పరమ కృష్ణ, కృష్ణుడు ఈశ్వరుడు. కాబట్టి ఈశావశ్యం ఇదం సర్వం అంతా కూడా ఎవరి అధీనంలో ఉంది? కృష్ణుడి అధీనంలో ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాం? భార్య నా అధీనంలో ఉంది, సంతానం నా అధీనంలో ఉన్నారు, ధనం నా అధీనంలో ఉంది. తాత్కాలికంగా ఉంది అది. ఎటువంటి అధీనంలో ఉండడం? నిమిత్త మాత్ర భవ సవ్య సాచి. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉందంటున్నావు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడే, దీని అంతటి కూడా కారణం నువ్వు కాదు అర్జున అని చెప్తున్నాడు అర్జునుడే. అర్జునుడు అంత గొప్ప విలుకాడు, ధనవంతుడు, ధనికుడు, అతనికి లేని దివ్యమైన లక్షణాలు లేవు. అటువంటి అర్జునుడిని కృష్ణుడు ఏమంటున్నాడు? నువ్వు నిమిత్త మాత్రుడు. మన సంగతి ఏంటి? కానీ మనం ఏమనుకుంటున్నాం? ఇది నేను చేశానండి, ఇదిగోండి ఏమండి, ఇది నేను చేశానండి, ఇది నా వల్ల జరిగిందండి, ఇదిగో నేను ఈ ఊరికి ఇంత చేశాను, ఆ ఊరికి ఇంత చేశాను. మనం చూడొచ్చు పొలిటీషియన్, ఓ ఇంత చేశాం అంత చేశాం. కానీ ఎవరు, ఏ పొలిటీషియన్ కానీ ఎవరైనా కానీ, ఇదంతా భగవంతుడి వల్ల జరిగింది. కృష్ణుడి సంగతి తర్వాత కనీసం భగవంతుడి వల్ల జరిగిందని ఎవరైనా అంటారా? లేదు. కాబట్టే దుఃఖం. ఇదంతా నేను చేశాను కాబట్టి ఎప్పుడైతే కోల్పోతాడో దాని పట్ల ఆసక్తి వస్తుంది, ఆ వస్తువు పట్ల, విషయం పట్ల. ఎప్పుడైతే దాన్ని కోల్పోతాడో మళ్ళీ దుఃఖం వస్తుంది. కాబట్టి దుఃఖానికి కారణం ఇది. దివ్య యజమాని కూడా కృష్ణుడే. ఇప్పుడు రెండు చూసేవేంటి? భోక్త కృష్ణుడే, యజమాని కృష్ణుడే. మూడవది పరమమిత్రుడు. పరమమిత్రుడు కృష్ణుడు మనందరికి. ఎలాగా? ఎలాగా మిత్రుడు ఏం చేస్తాం? మనం మిత్రులతో ఏం చేస్తుంటాం? ఎప్పుడు మనం మిత్రులతో గడుపుతుంటాం కదా మన సమయాన్ని, మనకి నచ్చిన మిత్రులతో మనం గడుపుతుంటాం. మరి కృష్ణుడు ఎలాగా మరి మిత్రుడు? మనతో గడుపుతున్నాడా సమయాన్ని? గడుపుతున్నాడా సమయాన్ని? ఎలాగా ఎలా గడుపుతున్నాడు మనతోటి? సంకీర్తన ఎవరైతే ఇక్కడికి వచ్చి చేస్తున్నారో వాళ్ళకే సంకీర్తన, వాళ్ళతోనే ఉన్నాడా మరి కృష్ణుడు? బయట వాళ్ళతో లేడా? ఉన్నాడు. మరి ఎలా ఉన్నాడు? సర్వవ్యాపి. సర్వవ్యాపి అయితే అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఈ సన్నివేశంలో మనం గుర్తుంచుకోవాల్సింది, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశోర్జున. హృత్ హృదయం, హృద్దేశోర్జున తిష్టతి. ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కూడా ఉన్నాడు. చాలా మంది చెప్తారు ఈ రోజుల్లో ఏంటి, ప్రియురాలు ప్రియుడు చెప్పుకుంటారు, నా హృదయం అంతా నువ్వే నిండిపోయి నిండలేదు, నా హృదయం అంతా కామంతో నిండిపోయింది, ఆ కామాన్ని తీర్చుకోవడం కోసం నువ్వు కావాలి ఇది. కానీ నిజానికి ప్రతి ఒక్కళ్ళ హృదయంలో నిండి ఉంది ఎవరు? కృష్ణుడు ఉన్నాడు. కానీ కప్పేయబడి ఉంది, అదంతా కనపడడం లేదు. దీంతో కప్పేయబడి ఉంది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. దీంతో కృష్ణుడు కప్పేయబడి ఉన్నాడు కాబట్టి మనకు అవి కనపడలా, బయట చూస్తున్నాం. స్త్రీ పురుషుడి వైపు, పురుషుడు స్త్రీ వైపు చూసి నా హృదయం అంతా నువ్వే అని చెప్పుకుంటున్నాం ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని. ఎంతకాలం అయితే ఆ అవతల వ్యక్తి ద్వారా మనకి ఆనందం వస్తుందో అంతకాలం వాళ్ళు మన హృదయంలో ఉంటారు. ఎప్పుడైతే ఆనందం రాదో డైవర్స్ అంతే కదా. కానీ నిజానికి ఉంది ఎవరు హృదయంలో? కృష్ణుడు ఉన్నాడు. అది మర్చిపోయి మనం తల్లి తండ్రి ఊరు లేదా మిత్రుడు అని రకరకాలుగా బయట వాళ్ళని మనకి ఆప్తులుగా మనం చెప్పుకుంటున్నాం. నిజానికి మనకు ఆప్తుడు, మిత్రుడు, స్నేహితుడు, బంధు కృష్ణుడు, కృష్ణమాత, కృష్ణపిత, కృష్ణ ధన ప్రాణ. మనం చదువుతాం ఏంటి, కృష్ణే మాత, కృష్ణే పిత, కృష్ణే ధనం, కృష్ణుడే ప్రాణం అది. కానీ మనం ఏం చేస్తున్నాం, బయట ఎవరినో మిత్రుడినో లేదా ఆ ప్రియురాలనో వీళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు అనుకుంటాం. అది ఆ ప్రేమ కూడా ఎంతవరకు, ఎంతవరకు అయితే ఎవరు ఉంటుందో అంతవరకే, తర్వాత అదంతా కూడా ప్రేమ లేదు, దోహం లేదు, అంతా పోయింది. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధరా ఇక్కడ వెళ్తూ ఉన్నాం అని అనుకుంటాం. కష్టం అనవసరంగా చేసుకున్నాం అనుకుంటాం. చాలా మంది అనుకుంటారు పెళ్లి నిజానికి ఆ సాధువుల్లాగా అది ఆ ఇస్కాన్ వాళ్ళలాగా మనం కూడా ఉంటే బాగుండేది, అనవసరంగా పెళ్లి చేసేసుకున్నాం. కొంతకాలం తర్వాత మొదట్లో అనుకోడు అనుకుంటారు, కానీ ఏం చేస్తాం, ఇలాగ మనం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి విన్నప్పుడు అవన్నీ ఎక్కువ అనమాట తెలియదు, ఎంత చెప్పినా కానీ పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళ గురించే మనం బయట మన మిత్రులు బంధువులు వాళ్ళ గురించే ఎంతో కష్టపడతాం, మనం నిద్ర కూడా పోకుండా వాళ్ళ గురించి పనిచేస్తుంటాం, కానీ దుఃఖం వస్తుంది. చక్కగా నిద్రపోయి ఆదివారం ఉదయం కార్యక్రమానికి రమ్మంటే కష్టం మనకి అదనమాట. కానీ నిజమైన ఆనందం కృష్ణుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఇవన్నీ కూడా రకరకాల ధర్మాలు ఏంటి, నేత్రదానం, అన్నదానం, ఇవన్నీ కూడా ఏంటి గృహస్థ ధర్మం లేదా వానప్రస్థ, రకరకాల ధర్మాలుగా కొన్ని కొన్ని చేయాలి శాస్త్రం ప్రకారం. ఏంటి వివాహం చేయడం, బంధువుల గురించి చూసుకోవడం, బంధువుల గురించి వాటి బాధ్యత వహించడం, సంతానం, ఇవన్నీ రకరకాలు. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, చాలా ధర్మాలు చేసావు కానీ నువ్వన్నీ పక్కన పెట్టేసేయి. ఏమంటున్నాడు కృష్ణుడు, సర్వధర్మాన్ పరిత్యజ, చాలు నువ్వు చేసింది, మామేకం శరణం రజ, ఏం చేయాలి, నన్ను శరణం పొంది నేనేం చేస్తాను, అహం త్వాం సర్వపాపేభ్యో, అన్ని పాపాలు తీసేస్తాను, ఇంకా మోక్ష ఇష్యామి. మోక్షం అంటే కలిసిపోవడం కాదు, గుర్తుంచుకోవాలి, మళ్ళీ భగవంతుడు ఐక్యమైపోయి మనం లేకుండా పోవడం కాదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి వైకుంఠం లేదా గోలోక బృందావనం, అక్కడ నిత్యం దాసుడిగా భగవంతుడికి సేవ చేస్తూ ఉండడం. అక్కడ మనకు కూడా నిత్యమైన శరీరం ఉంటుంది, దివ్యమైన శరీరం, ఆధ్యాత్మిక దేహం. ఇక్కడలాగా ముసలితనం రాదు ఆ దేహానికి, ఇక్కడలాగా జన్మ ఉండదు, మృత్యు ఉండదు. కానీ ఆ స్థితిలో మనకి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది, ఏమిటి, నేను కృష్ణుడి దాసుడిని. అది ఎవరైతే ఇక్కడ చేస్తారో వాళ్ళు ఇక్కడున్నా కూడా ముక్తులే అని చెప్తున్నారు. ఇలాగా తనకు కృష్ణుడితో గల నిత్య సంబంధమును మనుజుడు సంపూర్ణంగా అవగతం చేసుకున్నప్పుడు భౌతిక జగమునందు ఉన్నప్పటికీ అతడు ముక్త పురుషుడే కాగడు. ఇక్కడున్నప్పటికీ మీరు నేను ఎప్పుడు కృష్ణుడి సేవకుణ్ణి అని కృష్ణుడికి మాత్రమే సేవ చేస్తూ కృష్ణ సంబంధమైన కార్యాల్లో మాత్రమే నిమగ్నమై ఉంటే వాళ్ళు ముక్త పురుషులు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎవరు ముక్త పురుషులు అని. ఇది శాస్త్రం చెప్తుంది, నేనేది చెప్పడం లేదు, కృష్ణుడు చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం, కృష్ణుడు ఏమన్నాడు, నన్ను ఒక్కడే శరణాగతి పొందమంటున్నాడు. కానీ కొంతమంది అంటే కోరికలతో నిండి ఉన్నాడు, కామ ఇస్తే ఇస్తే హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత, కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరికైతే కోరికలు ఉంటాయో భౌతికమైన కోరికలు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రపద్యంతే అంటే శరణాగతి పొందుతారు, ఎవరికి, అన్య దేవతలు. ఇక్కడ మన అన్ని దేవతలు నిందించడం లేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అంటున్నాడు కృష్ణుడు. ఎందుకన్నా భౌతికమైన కోరికలు ఉండవు, ఎవరైతే భౌతికమైన కోరికలు ఇవన్నీ కూడా నశిస్తాయి వాళ్లే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు అని చెప్తున్నారు. సర్వ పాప దూరులై, ఈ భౌతిక కోరికల వలన పాపాల్లో నిమగ్నం అవుతాం, పాపాలు దూరంలో అవ్వడం అంటే భౌతిక కోరికలు లేకుండా ఉండడం. వాళ్లు మాత్రమే ఋషులే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు అది ఇక్కడ చెప్తుంది. ఇంకా కనుక మానవులయందు ఈ చైతన్యమును జాగృతము చేయుటకై వర్తించుట వాస్తవమునకు అత్యంత ఘనమైన హితకార్యమై ఉన్నది. అత్యంత ఘనమైన హితకార్యం దొరుకుతాయి, మిగతా ఏవి కాదండి, దయచేసి ఇది గుర్తుంచుకోండి. ఈరోజు మనం నేర్చుకుంది ఇది, మానవ సేవ మాధవ సేవ కాదు, మాధవ సేవ మాత్రమే మాధవ సేవ, మిగతా ఏదైనా కూడా అది మాధవ సేవ కాదు. లేదంటే కృష్ణుడు చెప్పడు కదా, ఏంటి మామేకం శరణ, నన్ను ఒక్కడే శరణాగతి పొందు, ఎవరినైనా శరణాగతి పొందవచ్చు, జీవులకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే, మరి మామేకం అని చెప్పడు కదా కృష్ణుడు. కాబట్టి ఇది జనంలో ఈ యొక్క అంటే సాధారణమైన జనంలో ఈ కృష్ణ చైతన్యం జాగృతం చేయడం అనేదే అత్యంత ఘనమైన హితకార్యం అని చెప్తున్నాను. కృష్ణ భక్తు రసభావనాయుతుడు శ్రీకృష్ణుని దేవదేవత్వమును ఎట్టి సందేహమును కలిగి ఉండును. అతడు సంపూర్ణముగా పాపదురుడై ఇండుటే అందులో కారణం. ఎవరు అర్థం చేసుకోగలడు శ్రీకృష్ణుడే అన్నిటికీ మూలమని? ఎవడైతే పాపాలకు దూరంగా ఉంటాడో వాడు త్వరగా అర్థం చేసుకోగలడు. పాపం చేద్దామనుకునేవాడు కృష్ణుడిని శరణాగతి పొందలేడు అనమాట, అది ఇక్కడ అర్థం. ఎందువలన? తన యొక్క పాపకృత్యాలు లేదా పుణ్యం, పుణ్యమైన పాపమైన కృష్ణ దృష్టిలో అంతా పాపమే. మనం పుణ్యం అనుకుంటున్నాం, కృష్ణ దృష్టిలో అంతా పాపం. ఎందుకని? కృష్ణుడిని వదిలేసి వెళ్ళిపోవడం కృష్ణుడికి ఇష్టం లేదు. కృష్ణుడిని వదిలేసి వెళ్ళిపోతే నువ్వేం చేసినా కూడా కృష్ణుడి దృష్టిలో అది చెడ్డదే. మానవుల యొక్క కేవల బాహ్యక్షేమమును చూచుటయందు మాత్రమే నియుక్తుడైన వాడు వాస్తవమునకు ఎవరికి హితము కూర్చోలేడు, ఎవరికి సహాయం చేయలేడంట. కేవలం శరీరం గురించే ఆలోచించేవాడు ఎవరికి సహాయం చేసినట్లు కాదు. అది చేసిన అది కేవలం కొన్ని సంవత్సరాల్లో, కొన్ని క్షణాల్లో, కొంత సమయంలో అది పూర్తిగా మాయమైపోతుంది. ఈ శరీరానికి చేశాం, వాడు వచ్చే జన్మలో ఏ పిల్లి గానో కుక్క గానో ఏదో, ఎందుకని ఇప్పుడు ఆ శరీరానికి చేసిన అతనిలో పాప ప్రవృత్తి ఉంది. ఆ పాప ప్రవృత్తి వలన అతను పాపం చేయడం మళ్లీ మొదలు పెడతాడు. దానివల్ల అతను ఏ పిల్లిలో కుక్క జంతు శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఏం కాపాడావు? ఏ విధంగా మనం కాపాడాము అతన్ని? లేదా ఒక దేవత జన్మ ఎత్తాడు, మంచి పనులు చేశాడు, కానీ అక్కడి నుంచి మళ్లీ భూమి మీదకి వస్తాడు, మళ్లీ పాపం చేయొచ్చు లేదా పైకి వెళ్ళొచ్చు. మనం ఏ విధంగా అతనికి ఉద్ధరించాము? ఏం ఉద్ధరించలేదు. ఉద్ధరించామేమైనా? ఏమి మార్పు లేదు. మనస్సు దేహంలో కూర్చబడి తాత్కాలిక ఉపశమనము నిత్య తృప్తిని ఇవ్వలేదు. మనం చేసే ఈ శరీర సేవ నిత్యంగా తృప్తి ఎవరికి రాదు. జీవన సంఘర్షణ మందులు కష్టములకు నిజమైన కారణం శ్రీకృష్ణ భగవానుతో గల సంబంధమును జీవుడు మరచుటయే. ఇది మనకి దుఃఖానికి కారణం, ముందు చెప్పుకున్నాం, అదే మళ్ళీ చెప్తున్నారు. ఏంటి? మనం మనకి కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని నేను జీవ్ కృష్ణదాస్ ఏ విశ్వాస్ కరిలతో ఆర్ దుఃఖనాయ్, కరిలతో ఆర్ దుఃఖనాయ్ అంటే జీవ్ కృష్ణదాస్, జీవుడు కృష్ణదాసుడు, ఏ విశ్వాస్ ఈ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో ఆర్ దుఃఖనాయ్, వాడికి ఇంకా దుఃఖం లేదు. ఎవరికి దుఃఖం లేదు? ఎవరైతే నేను కృష్ణుడి యొక్క కేవలం కృష్ణుడి సేవకుండి, కృష్ణుడి సేవకుణ్ణి ఇంత ఇతరుల సేవకుండి అంటే మళ్ళీ దుఃఖమే. కేవలం మామేకం శరణం రజ. కృష్ణుడు ఇంకా చెప్తున్నాడు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, 2వ అధ్యాయం. ఏకేహ కురునందన ఏంటి? ఒకటే లక్ష్యం ఏమిటి? కృష్ణుని తృప్తిపరచడం. కృష్ణుడే నా యొక్క యజమాని, నేను కృష్ణుడికి ఒక్కడికే సేవకుని. అలా ఉంటే ఆరు దుఃఖ నాయ్, దుఃఖమే లేదు. ఇది కాకుండా ఇంక ఎటువంటి ఆలోచన వచ్చినా నేను దేవుణ్ణి అవుతాను లేదా మంచి చేద్దాం సంఘానికి సేవ చేద్దాం రకరకాలు. కాబట్టి వీళ్ళే ఎవరైతే ఈ విధంగా ఋషులు అన్నారంటే తపస్సు. ఏంటో తపస్సు మనం చేసేది? ప్రతిరోజు హరినామ సంకీర్తన చేయడం, జపం చేయడం, 4 నియమాలు పాటించడం. ఇంకా తపస్సు ఏంటి? ప్రసాదం మాత్రమే తీసుకోవడం. కష్టం ఇది, కానీ తపస్సు అది. ప్రసాదం మాత్రమే తీసుకోవడం అనేది తపస్సు. బయట ఎక్కడ ఏమి తినకుండా కేవలం ప్రసాదం తీసుకోవడం అంటే తపస్సు. 4 నియమాలు పాటించడం తపస్సు, జపం చేయడం తపస్సు. ఇది చేస్తే అటువంటి ఋషులు అందరూ ఋషులు అయిపోవచ్చు. వాళ్ళు మాత్రమే బ్రహ్మ నిర్వాణం, భూలోకం వెళ్ళడానికి, కృష్ణుడి యొక్క ప్రేమని పొందడానికి అర్హులు. మిగతా వాళ్ళకి అర్హత లేదు. అంటే మనం ఇప్పుడు ఆ స్థితిలో లేము, కానీ మనం ఏం చేయాలి? ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మనం మీరు అనుకోవచ్చు, ఏంటి ఇవన్నీ మేము ఎక్కడ చేస్తున్నామండి, మేము చేయడం లేదు, అంటే మేము కృష్ణ ప్రేమను పొందలేం, కృష్ణుని అర్థం చేసుకోలేడు, ఇంకెందుకులేండి వచ్చేవారం నుంచి మేము రాము, ఇంకా మీరే చేసుకోండి అంటే అలా కాదనమాట. అందుకనే ప్రయత్నం. ఏంటి ప్రయత్నం? ఓకే ఈ వారం 1 మాల చేసాం, 2వ వారం తర్వాత 1 సంవత్సరం తర్వాత 10 మాలు చేస్తాం, 4 నియమాలు పాటిస్తాం, మెల్లగా ప్రసాదం, ఇట్లా. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు చాలా ఎలా అంటే దానికి చిన్న ఉదాహరణ మీకు అర్థమైపోతుంది. చాలా మంది భగవంతులు ఉన్నారు కలియుగంలో, వాళ్ళు ఎలా వచ్చారు చెప్పండి నాకు. స్వార్థం, స్వార్థం ఏంది? వాళ్ళు జనంలో గౌరవింపబడాలి, వాళ్ళకి ఎటువంటి పని చేయకుండా అందరూ సేవకులు అవ్వాలి, ఏదో 4 మంచి మాటలు చెప్పి. ఇది కూడా అంటే మానవ సేవే, మాధవ సేవ అనేది స్వార్థం అనమాట. వాడికి ఇష్టమైంది ఏంటి? మానవులకు సేవ చేయడం ఒక వ్యక్తికి ఇష్టం, కానీ అది అందరిలో ప్రచారం చేయాలంటే ఇదే మాధవ సేవ అంటే అందరూ చేస్తారనమాట. అంటే ఎవరికి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు అనమాట ఈ విధంగా. అంతే అంతే, ఈ భగవంతులు అందరూ కూడా కలియుగంలో ఎవరికి వాళ్ళు తయారైన వాళ్ళే కదా. శాస్త్రయుక్తంగా ఎవరు భగవంతుడు అనేవాళ్ళు కేవలం కొన్నే ఉన్నాయి అవతారాలు. ఏంటి, బుద్ధ, కల్కి, చైతన్య మహాప్రభు, ఇంకా రామానుజాచార్య, ఇవి వీళ్ళందరూ కూడా ఆచార్యులు. భగవంతుడు ఈ విధంగా రావడం మధ్వాచార్య వీళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం కల్పించుకోవడం. ఆచార్యుడు ఏమని చెప్తాడు, ఎప్పుడు కూడా కృష్ణుడు భగవంతుడు అని చెప్తాడు, నారాయణుడే భగవంతుడు అని చెప్తాడు. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తున్నాడు, నేనే భగవంతుడు అంటున్నాను. ఆచార్యుడు చెప్పేదానికి కృష్ణుడు చెప్పేదానికి తేడా ఏం లేదు. కానీ ఎవరైతే ఈ సృష్టించబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే వాళ్ళు సృష్టించుకున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, నేనే భగవంతుని అంటున్నారు. అలాగే ఈ మానవ సేవ, మాధవ సేవ అనేది కూడా వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి సృష్టించేశారు. మానవ సేవ, మాధవ సేవ అనేది ఏ ఉపనిషత్తో పురాణంలోనే ఎక్కడో ఉన్నది కాదు అసలు. అది జనంలో వచ్చిన నానుడి అంతే. మానవ సేవే మాధవ సేవ తెలుగులో ఉందంటే, ఎక్కడ సంస్కృతిలో ఎక్కడ కూడా రాయలేదు. కాబట్టి మనమందరం కూడా ఋషులు అవ్వాలంటే తపస్సు చేయడం మొదలు పెట్టాలి. మొట్టమొదటి తపస్సు ఏంటి, ప్రతి ఆదివారం కార్యక్రమానికి రావడం, ఇది మొట్టమొదటి తపస్సు. ఎందుకని, సాధువుల సాంగత్యం ఇది కానీ వినలేదనుకోండి మనకి ఎలా గుర్తుంటుంది, ఏం చేయలేదు. అదే తర్వాత తపస్సు జపం చేయడం, భగవద్గీత చదవడం, ప్రసాదం తీసుకోవడం, ఇవన్నీ అన్నమాట. హరే కృష్ణ.